ఓం శ్రీ సాయిరామ్ లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానే, నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
దీపావళి రోజు మమ్ము దీవించండి, అందమైన దీపాలను వెలిగించండి. దీపావళి రోజు మమ్ము దీవించండి. మమ్ము దీవించండి, దీపావళి రోజు మమ్ము దీవించండి, దీపావళి రోజు మమ్ము దీవించండి.
శ్రోతలందరికీ ముందుగా ప్రశాంతి నిలయం నుండి దీపావళి పర్వదినాన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఈరోజు అందరూ దీపావళి సంబరాలను ఆనందంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో జరిగే ప్రతి పండుగకి ఎంతో చరిత్ర, అది అందించే సందేశం, అందులో చాలా అంతరార్థం దాగి ఉంటాయి. అదేవిధంగా ఆశయుజ మాసంలో వచ్చే అమావాస్య నాడు జరుపుకునే ఈ దీపావళి పండుగకు కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో దీపావళి పండుగ యొక్క అంతరార్థాన్ని, అందులోని ఆధ్యాత్మిక పరమార్థాన్ని మనకు అందించడానికి స్వామి చిరకాల భక్తులు, రేడియో సాయి శ్రోతలందరికీ సుపరిచితులు అయిన శ్రీ ఎంఎస్ ప్రకాష్ రావు గారు ఈరోజు మనతో పాటు రేడియో సాయిలో ఉండటం విశేషం. ఇప్పుడు వారు దీనిపై ఏం చెప్తారో విందాం. సాయిరాం ప్రకాష్ రావు గారు, మీకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను.
రేడియో సాయి శ్రోతలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆదిత్య సత్య శివసుందర పీఠవర్తిన్ స్వామిన్ ప్రశాంతి కనకాసన సన్నివిష్ట ప్రేమస్వరూప మణిమండల దీప్తి శోభిన్ ధ్యాయేత్ సదా భవత్ ఉదార పదారవిందం. అంటే పావనమైన ప్రశాంతి నిలయంలో సూర్యబింబంలా మణిమయ కాంతులతో వెలిగే సింహాసనాసీనుడువైన ఓ స్వామి, ప్రేమ కరుణామృతాలు జాలువారే నీ పాదారవిందాలకు మనఃపూర్వక ప్రణామాలు. ఈ ప్రశాంతి నిలయం నుండి సత్యము, ప్రేమ, సౌందర్యం, దివ్యత్వం అనే బంగారు కాంతులను ఈ దీపావళి శుభ సందర్భంగా విశ్వమంతటికీ ప్రసరింపచేయండి అని మన బంగారు స్వామిని నా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వేసవి వేడిమితో అలసిపోయిన నేలతల్లి శేదదీర్చే వర్షాలతో చల్లబడి ఎదుగుతున్న పంటలతో సస్యశ్యామలంగా ఆకుపచ్చని పట్టుచీర కట్టినట్టు అందాలు చిందిస్తూ ఉంటే ఆనందాన్ని, హాయిని అందించే పిల్లగాలిడ అడుగుపెట్టింది శరదృతు. శరత్కాలం మధ్యలో వచ్చే పిల్లలకి పెద్దలకి ఉత్సాహభరితమైన పండుగ దీపావళి. సాధారణంగా ఈ పండుగ రెండు రోజులు జరుపుకుంటాం. ఆశ్వయుజ కృష్ణపక్ష చతుర్దశి నాడు నరక చతుర్దశి, ఆ మరునాడు అమావాస్య, ఆనాడు మనం దీపావళి జరుపుకుంటాం. నరక చతుర్దశి నాడు సుప్రభాత సమయంలో అభ్యంగన స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఆనందోత్సాహాలతో బాణసంచా కాలుస్తూ మనం సంబరాలు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ సంబరాలు ఎందుకు అంటే, దురాచారానికి, దుర్గుణాలకి, దుష్క్రియలకి ప్రతీక అయిన నరకాసురుణ్ణి సంహరించిన రోజు కనుక. అయితే ఎవరి నరకాసురుడు? కృతయుగంలో హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూదేవిని అపహరిస్తూ ఉంటే శ్రీమహావిష్ణు వరహావతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి భూదేవిని సంరక్షించాడు, ఇల్లాలిగా స్వీకరించాడు. వరహావతారుడైన శ్రీహరికి, భూదేవికి జన్మించిన సుపుత్రుడే నరకాసురుడు. మరి ఇంత దివ్యమైన జన్మ కలిగిన నరకుడు లోకకంటకుడు ఎందుకయ్యాడు? రాక్షస ప్రవృత్తి అతనికి ఎలా కలిగింది అని మనకి సందేహం వస్తుంది. ఇప్పుడు మనం శంకర భగవత్పాదులు లోని ఒక చక్కని వాక్యాన్ని చదువుకుంటే దీనికి సమాధానం మనకు దొరుకుతుంది. మాకురు ధనజన యవ్వన గర్వం అన్నాడు శంకర భగవత్పాదుడు. అంటే ఎదురులేని రాజ్యాధికారం, అంతులేని సంపద, మనం తన మాట వినే పరివారం, శత్రువులకు భయపడే శక్తి సామర్థ్యాలు, శస్త్రాస్త్ర సంపదని చూసి గర్వపడేవారి జన్మ ఎంతటి దివ్యమైనదైనా సరే వారికి పతనం తప్పదు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఆనాడే కాదు, ఈనాటికి ఇది ప్రత్యక్షర సత్యం. అందుకే స్వామి గర్వము తీయని విషయం అంటారు. నరకుడి యొక్క రాజధాని ప్రాగ్జ్యోతిషపురం. అసలు ఆ పేర్లోనే ఉంది అతని తాలూకు మనస్తత్వం కూడా. అంటే తన పూర్వపు దివ్యత్వాన్ని, అంటే తనలో ఉన్న ఆత్మజ్యోతిని మరిచిపోయినవాడు అని దీనికి అర్థం. ఆత్మతత్వాన్ని, అంటే తనలోని దివ్యత్వాన్ని మరిచిపోయినటువంటి వాడే నరకుడు. దానివల్ల దేహము, మనస్సు, ఇంద్రియాల భ్రాంతికి లోబడిపోయి దుర్మార్గుడుగా మారి లోకకంటకుడుగా మారాడు. ఒక్క నరకుడే కాదు, తనలోని దివ్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని మరిచిపోయిన ప్రతివాడు, ప్రకృతి వాంఛలకు ప్రభావితుడై దుశ్చర్యలు చేసేవారు, వారు ఎంతటి వారైనా సరే వారు నరకాసురులే. వారికి ఏనాటికైనా పతనం తప్పదు. ఇది నరక చతుర్దశి పండుగ అందించేటటువంటి చాలా ముఖ్యమైనటువంటి సందేశం. అంచేత మన ప్రవృత్తి పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నరకాసురుడు లోకంటకుడు కావడానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని ఆలోచిస్తే అనేకమైన ఉన్నాయి. మొదటిది అధికార బల సంపన్న గర్వం. రెండవది తీవ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి వరంగా పొందిన శస్త్రాస్త్ర సంపద. మూడవది తన ఆత్మీయుడైన కంసుణ్ణి సంహరించినందుకు ప్రతీకార ఇచ్ఛ. దీని ఫలితమే 16,000 మంది రాజకన్యల్ని చెరబట్టి తెచ్చి కారాగారంలో బంధించడం. ఇవన్నీ శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాలని నిశ్చయించుకోవడానికి కారణాలు. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం వస్తుందండి. ఈ దుశ్చర్యలు చేస్తున్నప్పుడే శ్రీకృష్ణుడు నరకుణ్ణి ఎందుకు సంహరించలేదు? అంటే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు దయామయుడు. ఎంతటి దుర్మార్గుడైనా సరే సత్ప్రవర్తన రావడానికి, అతను మారడానికి భగవంతుడు సమయం ఇస్తాడు. అలాగే మధురా నగరం మీద 9 సార్లు నరకుడు దండెత్తినా సరే నరకుని బారి నుండి కాపాడటానికి మధురా నగర వాసుల్ని ద్వారకా నగరానికి తగిలించాడు తప్ప నరకుడితో యుద్ధానికి దిగలేదు. ఎందుచేతనంటే భగవంతుడు చేసే విధానాలు చాలా వేరుగా ఉంటాయి. నరకుడిలో క్రోధాన్ని పెంచి, ఇంద్రియాల్ని ఉద్రేకపరిచి ముందు అతన్ని నిర్వీర్యుణ్ణి చెయ్యాలి. ఆ పని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ తర్వాత నరకాసుర వధ చాలా తేలిగ్గా జరిగిపోయింది. దీనివల్ల మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, కామక్రోధాలకి, ఇంద్రియాలకి లోబడిన వాడు నిర్వీర్యుడవుతాడు, అతని జీవితం సర్వనాశనం అవుతుంది. అందుకే కోపము పాపమంటారు స్వామి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారంటారు స్వామి. ఆ తర్వాత నరకాసుర వధ జరిగినటువంటి తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై నరకాసురుని వధకు బయలుదేరాడు. అలా తరలి వెళ్తున్న సమయంలో సత్యభామ తాను కూడా వస్తానని పట్టుబట్టింది. యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది, అక్కడ రక్తపాతం జరుగుతుంది, రాక్షసులుంటారు, నువ్వు భయపడతావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు సత్యభామ చెప్పినటువంటి మాట అండి, మనమందరం జీవితాంతం గుర్తుంచుకోవలసినటువంటి మాట ఏమిటంటే, పోతనామాచ్యుడు శ్రీమద్ భాగవతంలో చాలా చక్కగా చెప్తాడు సత్యభామ మాటల్ని. దానవులైననేమి, మరి దైత్య సమూహములైననేమి, మానిత బాహుదుర్గముల మాటలని ఉండగా నేమి శంక, నీతో నరుదెంచుతునంచు కరతోయజములు ముకుళించి మొక్కే అమ్మానిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగనంటాడు. అంటే కృష్ణ, నీ దివ్యమైన బాహువులనే కోట వెనక అతను ఉన్నానయ్యా, నేను నాకు రాక్షసుల వల్ల భయమేమిటి అంది. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాహుబలం మీద తనకు రక్షణ కల్పించగలదని అత ఆవిడికి అంత నమ్మకం. అదేవిధంగా మనం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఏమిటంటే కృష్ణ, నీ దివ్యమైన బాహువుల కోట వెనకాతలు ఉన్న నాకు రాక్షసుల భయమేమిటని అన్నది కదా ఆవిడ. అదే ఎవరు భగవంతుని దివ్య రక్షణ మనకు ఆయన హస్తాల వల్ల కలిగి తీరుతుంది అని మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో వారు ఎంతటి భయంకర పరిస్థితులనైనా ఎదురుపడవలసినటువంటి ఎదురుపడినా సరే భయపడవలసినటువంటి అవసరం లేదు అని దీని భావం. అందుకే స్వామి అంటూ ఉంటారు చూడండి, నేనుండగా భయం ఎందుకు అంటారు. అంటే మరి ఆ మాట విశ్వసిస్తే మనకి ఎప్పుడు భయానికి తావు ఉండదు కదా.
అవును,
మనకి భయం పడుతున్నామంటే
నమ్మకం
లేదు, భగవంతుడి మీద నమ్మకం లేక. స్వామి చాలా మాటలు అన్నారు, వై ఫియర్ వెన్ ఐఆమ్ హియర్ అని ఇన్ని మాటలు చెప్తున్నాను నేను. అయినా ఏదైనా దుర్భరమైన పరిస్థితి వచ్చినప్పుడు మీరు భయపడుతున్నారంటే నా మీద నమ్మకం లేదన్నమాట అన్నారు స్వామి. అయితే శ్రీకృష్ణుడు నరకుణ్ణి ఎప్పుడు సంహరించాడు అంటే పరాకాష్ఠకు చేరుకోవాలి తన పాపాలు. శిశుపాలుడు కూడా 99 తప్పులు చేసి 100 తప్పు చేస్తున్నప్పుడు మాత్రమే అతన్ని వధించాడు. అదేవిధంగా నరకుణ్ణి సమదేవేంద్రము నెక్కి భూమిసుతుడా చక్రాయుధున్ వైవ శూలము చేబట్టిన అంతలోన ఋషిమాలా భిన్న ఘోర సురోత్తమ చక్రంబకు చేతి చక్రమున దైత్యధ్వంసి ఖండించే రత్నమయోదగ్ర వినూత్న కుండల సమేతంబైన తన్మూర్ధమున్నన్నాడు. అంటే మదపుటేనుగు నెక్కి సుదర్శనాయుధుడిన శ్రీకృష్ణుని వైపు శూలం గురిపెట్టగానే, అంటే తన వైపు ఎప్పుడైతే గురిపెట్టాడో భగవంతుణ్ణి సంహరిద్దామని ఎప్పుడు పూనుకున్నాడో అప్పుడు శ్రీకృష్ణుడు అతని శిరస్సు ఖండించాడు. అంతవరకు ఖండించాల. అప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పుడు సుదర్శన చక్రంతో మణిమయ కాంతులతో కుండలాలతో మెరిసిపోతున్నటువంటి నరకుణ్ణి సంహరించాడు. ఆ నరకుడి శిరస్సు యుద్దభూమిలో పడిపోతుందిట. ఆ పడిపోయినప్పుడు ఎలా ఉందిటంటే, ఇల్లాలన్ కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి, నిన్ను తలంచి అయిన ఎసుటన్ తన్నున్ కృపం కావడే చెల్లంబో తలదృంచెనంచు ఇలా ఆక్షేపించు సందంబునన్ తెళ్ళెన్ సప్పుడుగా భూమిసుతుడు దీప్తాహవక్షునిపై అని పోతనమచ్చుడు రాస్తాడు. అమ్మా, వరహావతారంలో శ్రీహరికి ఇల్లాలనే చాలా గొప్పగా చెప్పుకున్నావు తల్లి భూదేవి, నిన్ను తలుసుకునైనా నన్ను దయతో కాపాడలేదు, నా శిరస్సు ఖండించాడు, కొడుకును నా అభిమానమైన చూపించలేదు అని భూదేవిని ఆక్షేపిస్తున్నట్టుగా నరకుడి యొక్క తల యుద్దరంగంలో ఉరిగిపోయింది. దీన్ని బట్టి మనకు తెలిసినటువంటి విశేషం ఏమిటంటే, భగవంతుడికి పక్షపాతం లేదు. దుర్మార్గుడు అనేటటువంటి వాడు కొడుకైనా ఆయన సహించలేదు. లోక కంటకుడైతే శిక్షించడానికి స్వపర భేదాలు కాని తరతమ భేదాలు కాని భగవంతుడు పాటించాడు. కొడుకును కూడా తలచకుండా నరకుణ్ణి సంహరించాడు. అది భగవంతుడు యొక్క నిష్పాక్షిక తత్వానికి ఒక చక్కనైనటువంటి ఉదాహరణ. ఈ సందర్భంలో భూదేవి తల్లిగా తన సాలుకు బాధ్యతని చాలా చక్కగా నిర్వర్తించిందండి. ఏమైందంటే, ఆమె విచారించలేదు నరకుడు చనిపోయాడని చెప్పి. దుర్మార్గుడైనటువంటి పుత్రుడు పోయాడు, సరే వాడి కర్మానుభవం వాడు అనుభవించాడు, కాని తల్లి కదా, తల్లి హృదయం అక్కడ వ్యక్తపరచాలి. శ్రీకృష్ణ పరమాత్మని ఒక్కటే ప్రార్థించింది ఆమె, నా కుమారుడు దుర్మార్గుడే సంహరించావు, కాని తల్లిగా నా ఒక్క కోరికను నీవు మన్నించు, నా కుమారుడు ఏనాడైతే నీ చేతిలో హతమయ్యాడు ఆనాడు ప్రపంచమందరూ కూడా సంతోషంతో సంబరాలు చేసుకునేలాగా నాకు వరం ఇయ్యి స్వామి అన్నది. అంటే నా కుమారుడు చనిపోయిన రోజున ప్రపంచమంతా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి అని ఆమె కోరింది. ఆ కోరికనే శ్రీకృష్ణ పరమాత్మ మన్నించాడు. అందుచేత ఈనాటికి నరక చతుర్దశి నాడు మనం సంబరాలు జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈనాడు చూడండి, చాలా మంది మన సాయి బంధువులందరూ కూడా ఎంతో శాంతంగా చిరునవ్వుతో సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడా కోపతాపాలు కనిపించవు. అంటే మనలో ఉన్న కామ క్రోధ మద మాత్సర్యాలు ఈర్ష్యేషాలు అనేటువంటి నరకాసురుల్ని సంహరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మన సాయికృష్ణుడు. అంచేత ఎప్పుడైతే జనమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు జయ జయధ్వానాలు చేశాడో, మన సాయికృష్ణుడి గురించి కూడా జయ జయధ్వానాలు మనం చేయాలి కదా.
అవును, తప్పకుండా.
జయ జయ
జయ జయ విజయీ భవ, జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ, ప్రేమ వాహిని శోభిత సుందర సత్య సాయి విజయీ భవ, ప్రేమ వాహిని శోభిత సుందర సత్య సాయి విజయీ భవ, జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ. నిగమములేని పలుకులై చేయి పట్టి నడిపించగా, మాతృభావనే మధుర భావనై మమతల పందిరి వేసింది. నిగమములేని పలుకులై చేయి పట్టి నడిపించగా, మాతృభావనే మధుర భావనై మమతల పందిరి వేసింది. తారకనామం మధురగానమై మధురగానమై ఈ గళమున నినదించగా, సంకీర్తనతో ఈ జగమంత భక్తి గంగవు పొంగింది. మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి శుభోదయం, ఇది మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి శుభోదయం. జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ. కరుణావాహిని దీనుల బ్రతుకుల వెన్నెల వానలు కురియగా, జనవాహినిలో సేవా సాధన వేయి రేకులై విరిసింది. కరుణావాహిని దీనుల బ్రతుకుల వెన్నెల వానలు కురియగా, జనవాహినిలో సేవా సాధన వేయి రేకులై విరిసింది. మతము దేశం భాష మరచి ప్రేమ గంగ ప్రవహించగా, చింతలు లేని చిరునవ్వులికి సాయి కుటుంబం వెలసింది. మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి శుభోదయం, ఇది మానవ జాతికి నవోదయం, విశ్వశాంతికి శుభోదయం. జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ, ప్రేమ వాహిని శోభిత సుందర సత్య సాయి విజయీ భవ, ప్రేమ వాహిని శోభిత సుందర సత్య సాయి విజయీ భవ, జయ 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 విజయీ భవ, జయ 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 విజయీ భవ.
చాలా బాగుందండి. దీని యొక్క విశిష్టతను ఇంకాస్త వివరిస్తారా?
ఇక దీపావళి అంటే దీపాల వరుస, దీపాల తోరణాలు అని భావం. దీపాలు వెలిగించడం సాధారణంగా విజయానికి చిహ్నం అని అన్ని మతాల వారు భావిస్తారు, మనమే కాదు. తమ కార్య సాఫల్యానికి, కోరికల సిద్ధికి, సంతోషం, సంతృప్తి దీపాలు వెలిగించి వ్యక్తపరుస్తారు చాలా మంది. కేవలం హిందువులే కాదు, పారశీకులు, క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు అందరూ ఏదో కారణాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేయటానికి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. జపాన్, మలేషియా, నేపాల్ దేశాల్లో కూడా ఈ ఆచారం చాలా విస్తృతంగా ఉంది. మనం చూడండి, క్రిస్మస్ రోజునాడు క్యాండిల్ సర్వీస్ చేస్తుంటారు. వేలాది మంది క్రైస్తవులు చక్కగా కొవ్వొత్తులు వెలిగించి ఆ దీపాలతో ఊరేగింపుగా వెళతారు. అంటే ఈ దీపాలు వెలిగించడం అనేది అన్ని మతాల్లో సర్వసామాన్యం. అయితే ఈ దీపావళి నాడు ముందుగా మనం దీపాలు వెలిగిస్తాం కదా, వీటి అర్థం ఏమిటి అంటే ఈ జ్యోతులు బాహ్యమైన చీకటిని తొలగిస్తాయి, కానీ ఆంతరంగికమైన తమస్సును నిర్మూలన చేయలేవు. అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి అర్షడ్ వర్గాలని మన హృదయంలోంచి తీసివేయలేవు. అయితే అవి నిర్మూలనం కావాలంటే జ్ఞానజ్యోతిని ప్రజ్వలింపు చేయాలి. ఇక్కడ చాలా మంచి విషయం చెప్తానండి మీకు. స్వామి రామతీర్థ అనేటువంటి మహానుభావుడు ఒక చాలా మంచి విషయం చెప్పాడు. బుద్ధుడికి వైరాగ్యం ఎలా వచ్చింది? జ్ఞానతృష్ణ వల్ల వచ్చిందిట. జ్ఞానం సంపాదించాలి, మనం జ్ఞానజ్యోతిని దర్శించాలి అనేటటువంటి తపన వల్ల ఎంతో అమితంగా ప్రేమించినటువంటి భార్యని కుమారుణ్ణి కూడా వదిలిపెట్టి అర్ధరాత్రి వేళ వైరాగ్యంతో వెళ్ళిపోయినాడు. ఆ జ్ఞానతృష్ట అట్లాంటిది. అంచేత అట్లాంటి జ్ఞానతృష్ట మనలో ఉండాలి. జ్ఞానతృష్ణ ఉంటే జ్ఞానజ్యోతిని మనం ప్రజ్వలింపు చేసుకోగలుగుతాం. ఈ జ్ఞానజ్యోతిని మనం ప్రజ్వలింప చేసుకోవాలి అని ఈ దీపాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉంటుంది. తర్వాత ఎక్కడ చూడండి దీపావళి నాడు, ఎక్కడ చూసినా దీపాలే, చక్కగా అందంగా దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఎక్కడ చూసినా దీపాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అన్ని చోట్ల ఈ దీపాలు వెలిగించాలి అంటే ఈశ్వరత్వానికి సంకేతం వెలుగు, తీయదనానికి సంకేతం తెలుగు అని ఒక మహాకవి చెప్పాడు. అంచేత ఈశ్వరత్వానికి సంకేతం వెలుగు కాబట్టి ఈ ఈశ్వరుడు ప్రకృతి అంతటా జ్యోతి స్వరూపుడై నిండి ఉన్నాడు అని మీరు గ్రహించండి అని ప్రతి జ్యోతి మనకు సందేశం ఇస్తుంది ఇక్కడ దీపావళి నాడు. తర్వాత ఈ జ్యోతి వెలుగునిస్తుంది. సరే, అంటే మనం కూడా మన పరిసరాల్లో ఉండేటటువంటి వాళ్ళకి, మనని ఎవరైతే కలుస్తారో వారందరికీ కూడా మనం జ్ఞానాన్ని పంచిపెట్టగలగాలి. అంటే జ్యోతి ఎట్లా వెలుగుని పంచుతుందో మనం అట్లా జ్ఞానాన్ని పంచగలిగినటువంటి జ్ఞాన స్వరూపులుగా మనం మారాలి. తర్వాత అజ్ఞాన అంధకారాల్లో మనం కొట్టుమిట్టాడుతున్నప్పుడు జ్ఞాన మార్గాన్ని చూపిస్తుంది. అంటే మనం ఏ మార్గంలో సక్రమంగా వెళ్లగలగాలో ఆ మార్గాన్ని కూడా మనకి చూపిస్తుంది. జ్యోతి సాధారణంగా ఊర్ధ్వముఖంగా చెలిస్తూ ఉంటుంది, ఎప్పుడు మీదకే వెలుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం గ్రహించవలసింది ఏమిటి అంటే మన దృష్టి ఎప్పుడు ఉన్నతమైనటువంటి లక్ష్యాలపైన, ఉత్తమమైనటువంటి గమ్యం పైన సారించాలి తప్ప మనం ఎప్పుడూ కూడా కిందికి అధోభాగంలోకి చూడకూడదు. అంటే మన తాలూకు భావాలు కానీ లేదా మన తాలూకు గమ్యాలు కానీ లక్ష్యాలు కానీ సంకుచితంగా ఉండకూడదు, విశాల దృక్పథంతో ఉండాలి, మనకి ఉన్నతమైనవిగా ఉండాలి. అందుకే సారమైనది సుమురురా, సత్యమైనది ఒత్తిరా, వెలుగు తీరి పోయేటప్పుడు వెంట ఎవరు రారురా అని స్వామి చాలా చక్కగా చెప్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అంటే ఈ తత్వాన్ని బోధించారు భగవాన్ శ్రీ సత్యసాయి. ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఈ ఎప్పుడైతే ఈ శరీరంలోంచి వెలుగు వెళ్ళిపోతుందో మన వెంట ఎవరూ రారు, వచ్చేది మీ జ్ఞాన సంపద మాత్రమే, మీ ధర్మం మాత్రమే, మీరు చేసినటువంటి సేవ మాత్రమే అంటారు స్వామి. ఇట్లాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవడం కాదు, అందరికీ కూడా మనం అందించగలగాలి. వెలుగుకి తారతమ్యాలు లేవు. జ్యోతి వెలుగుతోందనుకోండి, అది ప్రక్కని ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అన్నిటిపైన మంచి వైపులో చెడు వైపులో కూడా తన వెలుగును ప్రసరిస్తూనే ఉంటుంది. మనం కూడా మన జ్ఞానాన్ని అన్ని వైపులా కూడా అట్లా ప్రసరింప చేస్తూ ఉండాలి. తర్వాత దురాలోచనలు దుర్భావాల్ని అధిగమించి మనం ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలంటే, ఆంతరంగికమైన తమస్సును పోగొట్టుకోవాలంటే హృదయం అనే ప్రమిద, ప్రేమ అనే తైలం, మనస్సు అనే ఒత్తి, వైరాగ్యం అనేటువంటి నిప్పు పొట్టే మనకు కావాలి. నాలుగు విషయాలు మరొక్కమారు చెప్తాను. ప్రమిద ఏమండి? మన హృదయమే. ప్రేమ అనేటటువంటిదే తైలం, మనస్సు అనేటటువంటిదే ఒత్తి, వైరాగ్యం అనేటటువంటిదే నిప్పు పెట్టి, దీని సహాయంతో మనం దీపావళి రోజు వెలిగించవలసింది ఏమిటండి? జ్ఞానజ్యోతి. మామూలు జ్యోతులు కావు, జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. అదే మన ఆంతరంగికమైనటువంటి తమస్సుని, మనోకాలుష్యాన్ని మనలో తొలగిస్తుంది. అంటే ఎటువంటి లోభాలకి కూడా, స్వార్థాలకి కూడా గురి కాకుండా విశాలమైనటువంటి దృక్పథాన్ని మనకి అలవాటు చేస్తుంది. మనం ఏం చేస్తూ ఉంటామండి దీపావళి నాడు? ముఖ్యంగా పూజామందిరంలో జ్యోతిని వెలిగిస్తాం, వెలిగించి ఆ తర్వాత వీధిలో ఉన్నటువంటి దీపాలన్నింటినీ వెలిగిస్తాం. దీనికి ఓ అద్భుతమైనటువంటి ఒక అర్థం ఉన్నది. ఏమిటంటే భగవంతుడి దగ్గర పెట్టినటువంటి దీపాన్ని మనం వెలిగిస్తాం, అదే పరంజ్యోతి. ఆ పరంజ్యోతి భగవంతుడికి సంకేతం. మిగతా జ్యోతులు నీ జీవన జ్యోతులు, వాటిని తర్వాత వెలిగిస్తాం. దేంతో వెలిగిస్తాం? ఈ పరంజ్యోతి దగ్గర వెలిగించినటువంటి ఆ జ్యోతితో వెలిగిస్తాం. అంటే భగవంతుడు అనేటటువంటి పరంజ్యోతి ఈ జీవన జ్యోతులన్నిటినీ వెలిగించగలిగినటువంటి వాడు ఆయనే. అందుచేత మనం ఆ పరంజ్యోతి జీవన జ్యోతులు కూడా మనం చక్కగా వెలిగించుకుని ఈ ఆనందమైనటువంటి దీపావళి రోజున ఈ పరమాత్మ తత్వాన్ని మనం గ్రహించడానికి శ్రద్ధపడుతూ ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి మరొక అర్థం కూడా ఉంది. ఏమిటంటే ఒక జ్యోతి నుండి కోట్లాది జ్యోతులు వెలిగించవచ్చు, అయినప్పటికీ కూడా మొట్టమొదట వెలిగించినటువంటి ఆ జ్యోతి తాలూకు కాంతి ఏమాత్రం తగ్గదు. అంటే ఏకోహం బహుశ్యాం అంటారు. అంటే ఇది వేద సూత్రాన్ని నిరూపించేటువంటి క్రతు అన్నమాట. అందుకనే ఈ దీపాన్ని వెలిగించినప్పుడు ఏమంటామంటేనండి, దీన్ని దీపయజ్ఞం అంటాం. ఇది కూడా యజ్ఞంతో సమానమే. అంచేత మనం ఏం చేయాలండి, మన హృదయంలో ప్రేమజ్యోతిని వెలిగించుకోవాలి. ఈ ప్రేమజ్యోతి ఎట్లా ఉండాలండి? మనం ఇందాక చెప్పాం, ఎంత పంచినా తరగకూడదు, తరగనటువంటిది ప్రేమే. ఎంతమందికైనా కూడా పంచడానికి సిద్ధంగా ఉండాలి మనం. ప్రేమమయమైన ప్రపంచాన్ని మన చుట్టూ సృష్టించుకోవాలి మనం. భగవాన్ తన అవతారంలో చేసి ఆచరించి చూపించినటువంటి ఘనత ఇదేనండి. ఇంచేతనంటే భగవాన్ దీనులపైన, హీనులపైన, సంపన్నులైన, పేదవారైనా అందరికీ అవ్యాజమైనటువంటి అమృతోపమానమైనటువంటి తమ ప్రేమని పంచి ఇచ్చారు పాపం. ఆ ప్రేమతో ఆయన ఎందరి కన్నీళ్లు తుడిచారండి, ఎందరిని కష్టాల నుండి గట్టెక్కించారు, ఎందరి దాహార్తిని తీర్చారు, ఎందరికి ఆ ఆకలి మంటల్ని చల్లార్చారు, ఎందరిలో మానవతా విలువల్ని చిగురింపు చేయగలిగారు, ఎంతమంది జీవితాల్లో శాంతి సౌభాగ్యాలు తేగభావాన్ని చిగురింపజేయగలిగారు. ఈనాడు అటువంటి దివ్యమైనటువంటి ప్రేమజ్యోతిని మనలో ప్రజ్వలింపు చేసుకోవాలి మనం. ఎంచేతంటే మనకి ప్రత్యక్ష ఆదర్శం భగవాన్ శ్రీ సత్యసాయి. నిస్వార్థమైనటువంటి ప్రేమకి ప్రతీక భగవాన్ శ్రీ సత్యసాయి. అప్పుడే మనకి ఈ దీపావళి మన జీవితాల్లో సార్థకమవుతుంది, చెరగనటువంటి ముద్ర వేస్తుంది. ఈ ప్రేమ జ్యోతిని మనం వెలిగించుకోగలిగిన నాడు మాత్రమే. అందుచేత ఆ ప్రేమ జ్యోతిని వెలిగించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ దీపావళి జరుపుకోవడానికండి రెండు ఐతిహ్యాలున్నాయి. అంటే రామాయణం నుంచి, శ్రీమద్భాగవతం నుంచి రెండు చాలా అద్భుతమైనటువంటి సంఘటనలున్నాయి. ఇందులో రామాయణంలో ఉన్నది ఏమిటంటే శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. సరే, సీతాలక్ష్మణ సమేతంగా ఆయన బయలుదేరాడు. ఆయనైతే బయలుదేరేటవాడు, చిరునవ్వుతో పాపం అరణ్యానికి బయలుదేరిపోయాడు. కానీ అయోధ్య నగరంలో అందరూ కూడా దుఃఖంతో పరితపించిపోయారు, శోక సముద్రం అయిపోయింది. అందుచేత అయోధ్య నగరంలోని ప్రజలందరూ కూడా ఆనాటి నుండి తమ ఇళ్లలో జ్యోతులు వెలిగించుకోవటం మానేశారు, దీపాలు వెలిగించుకోవటం మానేశారు. చీకటిగా ఉండిపోయింది. అయితే ఈ జ్యోతుల్ని మళ్లీ ఎప్పుడు వెలిగించుకున్నారు అంటే 14 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తి రావణాసుర సంహారం చేసి సీతాలక్ష్మణ సమేతుడై మళ్లీ పుష్పక విమానంలో అయోధ్య నగరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజున అందరూ కూడా పట్టాభిషేకం జరిగిన రోజున వారందరూ కూడా మళ్లీ దీపాలు వెలిగించుకున్నారు. ఆ అద్భుతమైన సంఘటనకి ప్రతీకగానే ప్రతి దీపావళి నాడు మనం దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం. రామాయణంలో ఎంత అద్భుతమైనటువంటి సంఘటన ఉందో చూడండి. మరొక భాగవతం నుంచి చెప్పుకోవలసినటువంటి ఒక సంఘటన ఏమంటే, బలిచక్రవర్తి తాలూకు అద్భుతమైనటువంటి చరిత్ర. సద్గుణ సంపన్నుడైనటువంటి బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు వామనమూర్తి. వామనావతారంలో శ్రీ మహావిష్ణువు ఆయన్ని పాతాళానికి పంపించి వేశాడు. అయితే బలి చాలా గొప్పవాడు, ప్రధాన్యుడు, కీర్తి సంపన్నుడు, సద్గుణ సంపన్నుడు. అందుచేత ప్రతి దీపావళి రోజున ఆయన తన ప్రజల మీద ఉన్నటువంటి అభిమానంతో పాతాళం నుంచి భూలోకానికి వచ్చి తన ప్రజల తాకు యోగక్షేమాలన్నీ కనుక్కుందుకు వస్తూ ఉంటాడు. అంచేత ఆ మహనీయుణ్ణి స్వాగతం చెప్పాలి, ఆయన్ని ఎంతో గౌరవించాలి మనం అందరం కూడా అనేటువంటి ఉద్దేశంతో కేరళ రాష్ట్రమంతటా కూడా ఆ రోజు దీపయజ్ఞం చేస్తారు. అందరూ కూడా దీపాలు వెలిగించి బలిచక్రవర్తిని ఆహ్వానిస్తారు. ఎందుచేతనంటే బలిచక్రవర్తి ప్రదర్శించినటువంటి ఔదార్యం మనకి సర్వదా శిరోధార్యం. ఇంచేతనంటే వామనుడికి మూడు అడుగులు దానం ఇస్తారని బలిచక్రవర్తి వాగ్దానం చేశాడు. చేసిన వెంటనే ఏమైందంటే ఆయన గురువైనటువంటి శుక్రాచార్యుడు జరగబోయేటటువంటి భవిష్యత్తునంతా కూడా ఒక్కమారు దర్శించాడు, దూరదృష్టితో దర్శించి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి చెప్పాడు. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు, ఈ కుబ్జుండి విశ్వంభరుండ అలతింబోడు, త్రివిక్రమ స్ఫురణ వాడి నిండు బ్రహ్మాండంబు కలడే మాన్పనొకండు, నా పల్కులాకర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనమున్ వనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అన్నాడు. అంటే అంటాడు, ఈ వామనమూర్తి సామాన్యుడు గాడయ్యా, ఈయన విష్ణుమూర్తి, మూడు అడుగులు దానం పుచ్చుకుని త్రివిక్రమావతారంతో బ్రహ్మాండమంతా కొలిచేస్తాడు. నా మాట విను, నీ కులాన్ని నీ ప్రకాశాన్ని కాపాడుకో, నువ్వు ఈ దానం వద్దు, ఇతన్ని పంపించేయి అన్నాడు శుక్రాచార్యుడు. అయితే బలిచక్రవర్తి గురువు చెప్పినటువంటి మాటను కూడా వినలేదు. ఇంచేతనంటేనండి, మన భారతీయ సంస్కృతిలో చాలా గొప్ప విషయం ఏంటంటేనండి, భగవంతుడి దగ్గర ధర్మం దగ్గర వచ్చినప్పుడు మీరు తండ్రిని కూడా ఖాతరు చేయలేదు ప్రహ్లాదుడు, మీరాబాయి భర్తను కూడా ఎదిరించింది. ధర్మము, భక్తి, భగవంతుడు, ఈ విషయాల్లో నువ్వు ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా ఎదిరించవచ్చు. అంచేత బలిచక్రవర్తి మాత్రం తన గురువుగారి మాట వినలేదు. వినకుండా ఆయన ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తాడో చూడండి. కారే రాజులు రాజ్యమును కలుగవే, గర్వోన్నతిని పొందరే వారేరి, సిరి మూటగట్టుకుని పవన్ జాలిరే, భూమిపై పేరైన కదలే, శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాయులై, ఈరే కోర్కెలు వారలను మరచిరే, ఈ కాలమున్ భార్గవా అంటాడు. అంటే ఓ శుక్రాచార్య, చూడండి ఎంతమంది రాజులు కాలేదు, రాజ్యాన్ని పాలించలేదు, దర్పంతో విర్రవీగలేదు, వారు తమకున్నటువంటి ధనాన్ని సిరి సంపదల్ని మూటకట్టుకుని పోయారా? వారి పేరు ఈవేళ భూమి మీద ఎవరైనా తలుచుకుంటున్నారా? తలుచుకోలేదు. కానీ శిబి మొదలైన చక్రవర్తులు తమ త్యాగంతో చిరస్మరణీయులైపోయారు, కీర్తి సంపాదించుకున్నారు. గురువర్యా, వాళ్ళని ఎవరైనా మర్చిపోయారా? నేను అట్లా ఉండదలుచుకున్నాను, అంతేకాని ఎవరి చేత గుర్తింపబడినటువంటి రాజుల్లా నేను ఉండదలుచుకోలేదు అన్నాడు అని మరొక పరమాద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడండి. ఏం చెప్పాడంటే, ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై హంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూతన మర్యాదంచెందు కరంబు కిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతమే కాయంబు నాపాయమే అన్నాడు. అంటే ఆచార్య వినండి, శ్రీ మహాలక్ష్మిని లాలించి పాలించిన శ్రీహరి చెయ్యి దానం పుచ్చుకునే విషయంలో కింద నుండి, ఇచ్చే నా చేయి పైనుంది, ఇంతకంటే భాగ్యం ఏం కావాలయ్యా ఈ జన్మకి? ఈ రాజ్యం, ఈ శరీరం ఇవన్నీ శాశ్వతమా? శ్రీ మహావిష్ణువు ఎప్పుడైనా నా దగ్గర చేయిచేస్తాడా? అట్లాంటి వాడు చాచాడు నా దగ్గర, అనిచేత ఈ భాగ్యాన్ని నేను వదులుకోదలుచుకోలేదు. శ్రీహరికి దానమిచ్చి తీరుతాను అన్నాడు. మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్పాడు. అంటే ఇక్కడండి చాలా ముఖ్యమైనటువంటి గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మరి భారతీయ సంస్కృతిలో ఒక అద్భుతమైన సంప్రదాయం ఉంది. శ్రీరామచంద్రమూర్తి ఆడితప్పనటువంటి వాడు, సత్య హరిశ్చంద్రుడు ఆట ఆడితప్పనటువంటి వాడు, ఒక గొప్ప సంప్రదాయం ఉంచారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలిచక్రవర్తి దగ్గర నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయం. ఇప్పుడు భగవాన్ బాబా విషయంలో కూడా అండి, బాబా ఎన్నో మార్లు వాగ్దానం చేశారు. ఇక్కడ వాటర్ ప్రాజెక్టు నిర్మిస్తాను, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తాను పుట్టపర్తిలో అని చెప్పారు. అదేవిధంగా బెంగళూరులో నిర్మిస్తున్నారు. కానీ ఆయన ఏనాడు మాట తప్పలే, ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం నిర్మిస్తాను అంటే నిర్మించి ఇచ్చారు. అంటే భగవాన్ ఏ సంప్రదాయాన్ని నిలబెట్టారండి? సత్యహరిస్తున్న కృత యుగం నుంచి ఈ దేశంలో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాట తప్పని జవదాటని మాట జవదాటనటువంటి అద్భుతమైనటువంటి సాంప్రదాయాన్ని భగవాన్ బాబా నిలబెట్టారన్నమాట. ఇంకా అంటాడు ఆయన, ఎంత చక్కని మాట అంటాడు చూడండి, నిరయంబైన నిబంధమైన ధరణీ నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభముండ అభ్యాగతుండైన నవ్వు తిరుగొన్నేరదు నాదు జిఫ వినుమా ధీవర్య వేయేటికి అన్నాడు. గురుగారు నాకు ఎందుకండి ఇన్ని మాటలు చెప్తారు మీరు అన్నాడు. అని ప్రళయం రాని నేను బంధించబడని భూమి బద్దలైపోని నేను మరణించని నా కులం నాశనమైనా అయిపోని నేను ఇచ్చిన మాట మాత్రం తప్పను, 1000 మాటలు నాకు చెప్పకండి, ఈ వామనుడికి 3 అడుగులు నేల నేను ఇచ్చి తీరుతాను, నా వాగ్దానం నిలబెట్టుకుంటాను అని చెప్పాడు. ఇంకా చెప్తాడు చాలా చక్కనటువంటి విషయాలు. మేరువు తలకిందైనను పారావారంబు లింకబారిన లోలో ధారుని రజమైపోయిన ధారాధ్వము బద్ధమైన తప్పక యుత్తుం అన్నాడు. అంటాడు మేరు పర్వతం తిరగబడని, సముద్రాలు ఇంకిపోని, భూమి పొడిగా మారిపోని, ఆకాశం బద్దలైపోని నేను ఈ దానం ఇచ్చి తీరుతాను అన్నాడు. అంటే మాట తప్పని తప్పకపోవడం అనేటటువంటి ఒక విషయం మీద ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిపోయాడు. ఏ రాక్షస వంశంలో జన్మిస్తేనేమిటండి? మనం సాధారణంగా మాట ఇస్తూ ఉంటాం, అది నిలబెట్టుకోలేము. కానీ మాట నిలబెట్టుకోలేని వాడిని ఎవడూ నమ్మడు. ఇది విషయం మనం మర్చిపోతాం. మాట నిలబెట్టుకున్న వాడికి ఎప్పుడైనా గౌరవం ఉంటుంది. ఇది మన ఈ దీపావళి నాడు గ్రహించవలసినటువంటి అద్భుతమైనటువంటి సత్యం. తర్వాత ఇంకొక చాలా చక్కనటువంటి మాట కూడా చెప్తాడు. ఏమంటే బ్రతుకవచ్చుగాక బహుబంధములనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరగలేరు మానధనులు అంటాడు. అంటే బంధాలు కలగచ్చు, పేదరికం కలగవచ్చు, ప్రాణము సంపదలు నష్టపోవచ్చు, కానీ అభిమానధనుడైనటువంటి మానవుడు ఎప్పుడూ కూడా ఆడిన మాట తప్పడు. గురువారు గురుగారు అంచేత నేను ఇచ్చి తీరుతాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా తాను చెప్పినటువంటి మాటని ఆచరించి ఇచ్చాడు. 3 అడుగుల నేల ఇచ్చాడు, విచారించలేదు, పాతాళానికి వెళ్ళిపోయినా కూడా విచారించలేదు. అది ఆయన గొప్పతనం. ఈ దీపావళి నాడు మనం ఏం చేయాలంటే అటువంటి పరమాద్భుతమైనటువంటి సంప్రదాయాన్ని మనం పాటించాలి. అటువంటి దేశంలో పుట్టాము, అటువంటి సంస్కృతి సాంప్రదాయాలకు మనం వారసులం. స్వామి విషయమే తీసుకోండి, ఆసుపత్రులు కానివ్వండి, మంచినీటి పథకాలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, తాను చేసిన వాగ్దానం పథకాలన్నింటినీ అతి స్వల్ప వ్యవధిలో పరమాద్భుతంగా నిర్మించి ఇచ్చేశారు స్వామి. బాబా ఆడిన మాట తప్పని శ్రీరామచంద్రమూర్తి. మనకి స్వామి ఈ విషయంలో జ్యోతి యొక్క ఆధ్యాత్మిక పరమార్థాన్ని ఇలా వివరించారండి. ఇంటిలోని జ్యోతి ఎంతయో వెలుగగా పరుల ఇంటికి అగ్గి కరుగనేల తాను దైవమయ్యు దైవంబు మరచుట తనను తాను వెతుకున్నట్లు కాదే అంటారు స్వామి. అంటే దైవస్వరూపమైనటువంటి ఆత్మజ్యోతి నీలో వెలుగుతూ ఉంటే దైవం కోసం ఇతర ప్రదేశాల్లో వెతకటం అవివేకం కాదా? నీవే దైవమై దైవాన్ని మరిచిపోవటం నిన్ను నువ్వు వెతుక్కోవడం కాదా అంటారు. అంతే స్వామి ఎందుకు చెప్తారు, మిమ్మల్ని మీరు భగవత్ స్వరూపులను తెలుసుకోండి, మిమ్మల్ని నేను ఎప్పుడూ కూడా సోదర సోదరిమల్ని నేను ఎప్పుడూ సంబోధించలేదు. ఏమని? దివ్యాత్మస్వరూపులారా అని సంబోధించాను. మీరందరూ దివ్యాత్మలు, అది గుర్తుపెట్టుకోండి అన్నారు స్వామి. నేను వెలుగులోనున్నాను, నేనే వెలుగు, వెలుగు నాలోనున్నది వెలుగు నేనే అన్న భావము హృదయాన హత్తుకున్న అట్టి జ్ఞానియే బ్రహ్మలో ఐక్యమగును అంటారు స్వామి. మనకు చాలా జీవిత పరమార్థం దైవంలో ఐక్యం కావటం. నేను ఈశ్వరత్వానికి సంకేతమైన వెలుగులో ఉన్నాను. ఆ వెలుగు నేనే. ఆ వెలుగు నాలో నిక్షిప్తమై ఉంది. ఆ వెలుగును నేనే. ఈ భావం హృదయంలో కలిగిన మరుక్షణంలో నువ్వు దైవంలో ఐక్యమవుతావు అని చెప్పారు స్వామి. దైవం నీవు ఒక్కటైపోతారు. ఆ స్థితికి చేరుకునే ఆధ్యాత్మిక సాధన ఇలాంటి పర్వదినాల్లో, ఇలాంటి దీపావళి రోజులలో మరింతగా దృఢతరం మనం చేసుకోవాలి. మన సాధన ఫలించాలని ఈ దీపావళి శుభసేవంలో భగవాన్ బాబాని మనం హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. భగవాన్ శ్రీ సత్యసాయి ఈ విశ్వంలో ఉన్నటువంటి కేవలం సాయి బంధువులకే కాదు, విశ్వ మానవాళ్ళందరికీ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని స్వామి యొక్క పాదారవిందాలకి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ సాయిరాం.
సాయిరాం అండి. చాలా చాలా బాగుందండి. దీపావళి పండుగ మనకు అందించే ఎన్నో విషయాలను, అందులో స్వామి బోధలను జోడిస్తూ ఈరోజు మా అందరితో ఈ విధంగా పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రకాష్ రావు గారు, మీకు మా శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
సాయిరాం.
శ్రోతలందరూ విన్నారు కదా, మనందరం కూడా ఈ దీపావళి పర్వదినాన ఆ అంతరార్థాన్ని గ్రహించి ఈ పండుగ సంబరాలలో భాగంగా మనం జ్యోతులు వెలిగించినట్లుగా స్వామి ఆ సాయి పరమాత్ముడు మన అంతరంగంలోని ప్రేమ జ్యోతిని వెలిగించాలని వారి పాద పద్మాల చింత వేడుకుంటూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వర అర్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
అంతర జ్యోత్ జలాఓ సాయి,
అంతర జ్యోత్ జలాఓ సాయి,
అంతర జ్యోత్ జలాఓ సాయి,
అంతర జ్యోత్ జలాఓ సాయి.
బ్రహ్మ సనాత ब्रह्मसनातनि दया करो, दया करो हे पूर्ण ज्योति ज्योत जलाओ साई। जलाओ साईं।